రికార్డింగ్ నంబర్ 29 మాస్టర్ ఈకే వ్రాసిన గోదావైభవము అనే పద్య కావ్యం మనం కథారూపంగా చెప్పుకుంటూ ఉన్నాము. 29వ రోజు తెల్లవారుతూ ఉన్నది. ఇక్కడ అవతార లీల అని హెడ్డింగ్ ఉన్నది. మామూలు ప్రకారం మర్నాడు కూడా పొద్దున్నే గోదాదేవి కోనేటికి వెళ్ళింది. చక్కగా స్నానం చేసి కలువ పూల దండ కట్టి తను మెళ్ళో వేసుకుంది. పక్కన ఉన్న పొన్న మొక్క మీద ఆకులు పులకరించిపోతూ ఉంటే వెనకాల నుంచి రంగనాథుడు ఆవిడ పమిటలాగాడుట. గోద కళ్ళల్లో సిగ్గులు చిందులు వేసినాయి. తాను చేసిన వ్రతాలు పూజలు సార్థకత చెంది నడిచి వచ్చినట్టుగా ఆమెకు అనిపించిందిట. లేలేత తమ్మి మొగ్గలాగా ఆవిడ బుగ్గలు ఎర్రగా అయిపోయినాయిట. ఆ సమ్మోహిత స్థితిలోనే గోదాదేవి తన మెడలో ఉన్న పూలదండ తీస్తూ ఉంటే మధుర శృంగార భావం ఆవిడికి లోపల నుంచి పులకలు పుట్టించిందిట. సన్నగా వణుకుతూ ఉన్న చిగురాకుల్లాంటి చేతులతో రంగనాథుడి విశాల వక్షస్థలంలో ఆ పూలదండ అలంకరించి సిగ్గుపడి మురిసిపోయిందిట ఆవిడ. పెళ్ళి అయిపోయింది. రంగనాథుడు విల్లిపుత్తూరులోనే ఉండిపోయాడన్నమాట. ఆ మొదట్లో ఆవిడతో ఆయన కోనేటి దగ్గర కలవటం, మళ్ళీ ఇద్దరూ కలిసి వేణుగోపాల స్వామి దర్శనం చేసుకున్నారు. కృష్ణదేవుడి మందిరంలోకి వెళ్ళి నమస్కరించి నిలబడ్డారుట. కృష్ణుడు కళ్ళు అల్లల్లార్చి కనుబొమ్మలు కదిలించాడు. ఆయనకు అలవాటు కదా గోదతో అలా చేయటం. చిగురాకుల్లాంటి ఆయన పెదవుల మీద చిరునవ్వు ఒక పువ్వు పూసినట్టుగా వికసించిందిట. గోద సిగ్గుపడి మురిపెంగ రంగడి వంక చూసింది. అంటే కృష్ణుడు చేసిన అల్లరి పనికి రంగణ్ణి చూసింది ఆవిడ. రంగనాథుడు కూడా సరిగ్గా కృష్ణుడిలాగానే కళ్ళు అల్లార్చి కనుబొమ్మలు కదిలించాడు. చిగురుటాకుల్లాంటి పెదవి మీద చిరునవ్వులు పూలు పూయించాడుట రంగనాథుడు కూడా. ఆ అనుకరణ చూసి ఈయనలాగా ఆయన కూడా చేయటం చూసి గోద పకపకా నవ్విందిట. కృష్ణుడికి రంగడికి తత్వంలో భేదం లేదు అనే సత్యం సూచించటానికే అనేక రకాలుగా ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. గోదాదేవి నవ్వుతూ రంగనాథుడితో ఇట్లా అన్నది, స్వామి, ఆనాడు మీరు వరాహ రూపం ధరించి ముట్టెతో ముందుకు చాచిన మొగం లక్ష్మీదేవికి చూపించటానికి ముఖం చెల్లలేదు కదా మీరుకు, అందుకని కన్నుగప్పారు ఆవిడకి అన్నది. ఆ ముద్దల మొగం నా ముఖం మీద పెట్టి కాలక్షేపం చేశారు కదా, ఇన్ని లీలలు తమరు నడిపి పైగా భూదేవి ఈర్ష్య పడింది అని చెప్పడం ఏమైనా బాగుందా? కల్పనలో కూడా ఇంత మోసం దాచుకుంటారా? ఎదటి వాళ్ల మీద నిందలు మోపచ్చా? మిమ్మల్ని మీరేమో సమర్థించుకుంటూ ఉంటారా అని అంటూ మళ్ళీ అన్నది, నిన్న చెప్పిన కథకి తర్వాత ఏమిటో చెప్పాలి కదా, మీరెందుకు చెప్పలేదు, చెప్పండి ఇప్పుడు చెప్పండి అని అడిగింది. చెప్పగానే గోద మాటలకు రంగనాథుడు నవ్వుతూ ఇట్లా అన్నాడు, అరే అంతలోనే అంత కోపం వచ్చిందా? సరే తర్వాత కథ చెప్పమన్నావు కదా, ఆ కథ చెప్పే సామర్థ్యం మీ కృష్ణమూర్తికి వెన్నతో పెట్టిన విద్య, నాకంటే ఆయన బాగా చెబుతాడు అంటూ స్వామి మీరే కథ చెప్పండి అని కృష్ణుణ్ణి కోరాడు. కృష్ణుడు ఏది చెప్పినా ఆవిడకి చాలా బాగా అర్థమవుతుంది అనే విషయం తెలుసు కాబట్టి కృష్ణుడు చెప్పటం సరైన పద్ధతి అన్నట్టుగా రంగనాథుడు కృష్ణుణ్ణి అడిగాడు. కృష్ణుడు కూడా రంగనాథుడి మాటలు ఒప్పుకుంటూనే తర్వాత కథ ఇలా మొదలుపెట్టాడు అన్నమాట. ఆయన విను అంటూ, రంగడు చెప్పింది నిజం కాదేమో అనుకుంటున్నావు నువ్వు కదా గోదా, ఇప్పుడు నేను చెప్తున్నా విను. విను అనే మాటలో ఒక చక్కటి హెచ్చరిక ఉంది. చెప్పబోయే విషయంలో విశేషం అంతరార్థం లాంటి ఉన్నప్పుడు విను, జాగ్రత్తగా విను అంటాం కదా మనం కూడా. పోతని గారు కూడా అలా చెప్పేవారన్నమాట. ఇక్కడకు మాస్టర్ గారు కూడా అదే చెప్పారు అంటున్నారు చివుకుల రవిశర్మ గారు. చివుకుల రవిశర్మ గారు వ్రాసిన వ్యాఖ్యానం ఉన్నందువల్లనే మనం ఇంత వివరంగా చెప్పుకోగలుగుతున్నాం, లేకపోతే నాకు కూడా పద్యాలకు అర్థం తెలిసేది కాదు. ఆయన వ్యాఖ్యానం ఉండి తెలుగులో చదువుకోవటం రాని వాళ్లకు ఉపయోగిస్తుంది అనే దృష్టితో నేను చెప్పడం జరుగుతోంది. తర్వాత కూర్చొని చదువుకునే అలవాటు అందరికీ ఉండదు, వినటం ఈజీగా ఉంటుంది కాబట్టి నేను అనుకున్నాను. అది కూడా మా కోడలికే కాకుండా ఎవరైనా కూడా వినేవాళ్లకు ఉపయోగిస్తుందని ఇలా చెప్పాడు. ఇంకా కూడా కృష్ణుడు, శ్రద్ధగా విను, ఈ విధంగా నా భార్యలు ఇద్దరు అసూయ పడుతుంటే నాకు సంసారం అంటే విసుగొచ్చేసింది. ఇది పద్ధతి కాదు, భయంకరమైన సింహపు ముఖంతో లక్ష్మీదేవిని గట్టిగా కౌగలించుకున్నాను. ఆవిడ భయపడి నన్ను వదిలేస్తుందని అనుకున్నాను, కానీ ఆ ముఖం కూడా ఆవిడకి నచ్చిందిట, ఏం చెప్పమంటావు? నా ద్వారపాలకులైన జయ విజయులకు ఒక జన్మ గడిచిపోయింది, ముక్తి కొంత దగ్గరికొచ్చింది. అయినా శ్రీదేవి భూదేవి అసూయలు మాని సఖ్యతగా ఉండటం లేదు. నాకు మరో అవతారం ఎత్తాల్సిన అవసరానికి ఇది ఒక కారణంగా కలిసి వచ్చింది అన్నాడు. ఇంకా అంటున్నాడు, అప్పుడు నేను మరుగుజ్జు వటువుగా అవతరించాను, ఏ బెడదా లేదు, ఎందుకంటే వటువుని కాబట్టి సంసారం అనే గొడవే లేదు, హాయిగా గడుపుదామని నిర్ణయించుకున్నా. కాబట్టి బలి చక్రవర్తిని యాచించి భూదేవిని పొందినా కూడా భూలోకంతో సహా అన్ని లోకాలు ఇంద్రుడికే ఇచ్చేశాను. ఎన్నిసార్లు కోరినా కోరడమే కానీ దక్కించుకోవటం చేత కదా ఇంద్రుడికి. అటువంటి వాడు దక్కించుకోవడం చేత కాని ఇంద్రుడు స్వర్గాన్ని కోరి ఎప్పుడు భంగపడుతూనే ఉన్నాడు. పరమభక్తుడైన బలిచక్రవర్తికి మటుకు ఎప్పటికీ తరగని లోకాలను నేను సమకూర్చిచ్చాను. అతడు పాతాళ లోకాలన్నిటికీ హెడ్ అయ్యి అధిపతి అయి పంట సమృద్ధిని పర్యవేక్షిస్తూ ఉంటాడు. ఒక్క భోగి పండుగ రోజు మాత్రం బలిచక్రవర్తి భూమి మీదకి వచ్చి ఆధిపత్యం వహించి కృషి చేసిన వాళ్ళకి పుష్కలమైన సంపదలు పంచిపెడతాడు. గోదా, మీ దాంపత్యం సకల భోగాలతోనూ నిండి ఉండాలనే సంకల్పంతోనే మీ పెళ్లి భోగినాడు జరిగేట్టుగా నేను ఏర్పాటు చేశాను అన్నాడు కృష్ణ పరమాత్మ. తిరిగి భార్గవరాముని అవతారంలో లక్ష్మిని ఐశ్వర్యాన్ని వదిలేసి బ్రహ్మచారిగా ఉండిపోయాను. క్షుద్ర క్షత్రియుల తలలు నరికి భూదేవిని తెచ్చుకుని కూడా మళ్ళీ బ్రాహ్మణులకి కశ్యప మహర్షికి నిన్ను దానం చేసి తేలికపడ్డాను నేను. ఈ విధంగా రెండవతారాల్లోనూ నేను లక్ష్మిని స్వీకరించలేదు, నిన్ను స్వీకరించినా ఇతరులకు ఇచ్చేశాను. తర్వాత దశరథరాముడైన అవతారంలో శ్రీదేవికి భూదేవికి చాలా మటుకు గొడవలు తగ్గిపోయినాయి. భూదేవి కడుపున శ్రీదేవి సీతగా పుట్టినందువల్ల ఇద్దరి నడుమ తల్లి బిడ్డల ప్రేమ వచ్చింది. మీకు సఖ్యత ఉన్నందువల్ల నా మనస్సు కూడా తేలిక పడింది అన్నాడు. మీ ఇద్దరి వైరము తీరిపోయింది అనిపించినా కొద్దిగా ఉన్నదేమో ఇంకా ఎక్కడైనా అనే అనుమానం కలిగింది. ఈ కృష్ణుడి అవతారంలో మీ సఖ్యతను మళ్ళీ పరీక్ష చేయటం కోసం రుక్మిణిగా ఉన్న లక్ష్మిని సత్యగా ఉన్న భూదేవిని మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. ఈ జన్మలో కూడా సత్యభామకెప్పుడు ముక్కు మీద కోపమే, కళ్ళల్లో అసూయ, ముక్కు చివర కోపము రెడీగా ఉండేవి. అక్కడికి ఆవిడ్ని స్వర్గానికి ఎక్కించాను, పారిజాత వృక్షం తెచ్చావి, ఆవిడ వాకిట్లో నాటించాను. గుండెలలోతైన నా ప్రేమను అనుభవించి కూడా ఆవిడ తన సవతులను చురచురా చూపులతో బాధించేది. మిగిలి ఉన్న ఆ కాస్త ఈర్ష్య కూడా తొలగించటం కోసం, అది ఆ కాస్త ఈర్ష్య పోగొట్టాలని సమయం కోసం ఎదురు చూస్తూ భూమి మీదే ఉండిపోయాను. ఎట్లాగైనా శ్రీ భూదేవులకు ఒక తీరుగా నా ప్రేమను పంచిపెట్టే అదను కోసం వేచి ఉన్నాను. ఈ కలికాలంలో నేను శ్రీరంగ క్షేత్రంలో సత్వగుణ స్వరూపమైన రంగనాథుడుగా నిలబడున్నాను. భక్తులకు పరిపూర్ణతను ప్రసాదించటానికి శ్రీరంగక్షేత్రాన్ని వైకుంఠానికి మార్గంగా నిలిపి ఉంచాను. సహ్యపర్వత శ్రేణుల సమీపంలో నుంచి జలజల ప్రవహించే కావేరి జలాల నడుమ శ్రీదేవిని వక్షస్థలం మీద ధరించి శోభలు వెలిగిస్తూ శేషశాయిగా ఉన్నాను. కృష్ణావతార కాలంలో రుక్మిణి నన్ను తులసిదళంతో తూచి సత్యభామ కంటే భూదేవికి గర్వభంగం కలిగించింది. కాబట్టి భూదేవి నీవుగా రూపం ధరించి అవతరించే వేళలో తులసి తోటలోనే నీ పుట్టుక ఉండేట్టుగా ఏర్పాటు చేశాను. తులసి అంటే లక్ష్మీ కళలు కదా, కళలని కదా పెద్దవాళ్ళు చెబుతారు అన్నాడు. ఒకనాడు జలంధరుడనే రాజు భక్తుడైన నా వల్ల అవమానం పొందాడు. జలంధరుడి భార్య తులసి, ఆయన రూపాన్ని ధరించి నేను తులసిని మోసం చేశాను. తన భర్తకు రెండో రూపంగా నన్ను పొంది మోసపోయిన తులసి మోక్షాన్ని పొందింది. నిన్ను కూడా నేను కృష్ణ రంగనాథ రెండు రూపాలతో తిప్పలు పెట్టి నేటికి ఈ విధంగా నీకు నా సన్నిధి కల్పించాను. ఇన్నాళ్లకు భూదేవి కూడా ఈర్ష్య వదిలేసి తులసి కోటలో నీ రూపాన అవతరించింది. తులసి స్పర్శ ఎంతటి పాపాలనైనా కూడా తొలగించి శుభాలని కలిగిస్తుంది. రంగనాథుడి వక్షస్థలంలో నీవు శ్రీదేవి ఒక్కటిగా ఉండి హితము శుభము పొందుదురుగాక. శ్రీదేవి భూదేవి తన వక్షంలో నాట్యం చేస్తూ ఉంటే రంగనాథుడు జీవులను రక్షిస్తూ ఉంటాడు. నా సంకల్పం యొక్క లక్షణమే లక్ష్మి. ఆ సంకల్పాన్ని బట్టి ఆయా లక్షణాలను అనుసరించి రూపం ధరించే సృష్టే భూదేవి. ఇంకా మొదలు తుదియం లేకుండా ఆకాశంలో నుంచి తొంగి చూసే నా నీలదేహపు కాంతే నీలాదేవి. నా సంకల్పము, రూపము, వర్ణము ఈ మూడు శాశ్వతంగా భార్యలై చేసే సేవలే శ్రీరంగక్షేత్రంలో సంపదలు సమకూర్చుగాక. యోగసిద్ధి నా కృష్ణరూపంలో కుదురుకొనే ఉంటుంది. సంపదలకు జీవమిచ్చే రూపం రంగనాథుడు. యోగ విద్యకు అనుభూతి రూపమైన భోగస్థితిని ప్రసాదించేదే నా కృష్ణరూపం. ఏ మార్గమైనా సరే మనస్సు, శరీరము, హృదయము, మమకారము అనేవి వదిలి నాకు సమర్పణ చేసుకున్న వాళ్ళకి సంసార బంధం అంటుకోదు. కృష్ణుడు ఇలా చెప్తూ ఉండగానే గోద కళ్ళు నిమీలితమైపోయినాయి. సౌఖ్యం అనేది ఒక సముద్రమైతే దానిలో నుంచి లేచిన కెరటం మీద నటించే ఒక నీటి బిందువులాగా గోదమ్మ తన్మయురాలైపోయింది. రంగనాథుడి వక్షంపై నుంచి ముఖం పైకెత్తి రంగణ్ణి చూచి, మహానుభావ, ఎంత సముద్రంలోనైనా ఓడను నడిపింపగల నైపుణ్యం ఉన్నవాడు నువ్వే, ఇంతటి మహాగాథ ఉన్నదని ఊహించటానికైనా ఎవరికైనా సాధ్యమా? నాకు కనువిప్పు కలుగజేసి నా జీవితంలో శుభమంగళం కలిగించావు. ఊహకందని నీ దయాగుణ వైభవం ఎంతటిదో ఊహించటం ఎవరికైనా సాధ్యమవుతుందా? నీ ప్రేమ అనే మార్గంలో వెళుతూ ఉన్న జనులకి సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తావు. శాశ్వతమైన మార్గ మాధుర్యాన్ని ప్రసాదిస్తున్నావు. నీ నైపుణ్యం, నీ నిపుణత ఎంతటిదో ఊహించటం ఎవరికి సాధ్యం? నీ సంకల్పము అనే మహాస్రవంతి కావేరి నదిగా ప్రవహిస్తూ ఉంటే ఆ మధ్య నివాసం ఏర్పరచుకున్న శ్రీ రంగనాథుడి దివ్య వైభవానికి నన్ను నేను సమర్పణ చేసుకున్నాను. నన్ను రక్షించే భారం నీదే స్వామి అని కృష్ణుడికి రంగనాథుడికి కూడా నమస్కారం చేసింది గోదాదేవి. ఇంతకుముందు రంగనాథుడి కథలో ఆమెకు కలిగిన చిన్నతనం ఇప్పుడు పోయింది. తన భావనలో పొరపాటు గ్రహించింది. తన్మయురాలై రంగనాథునికి సమర్పణ చెందటంలో తన పొరపాటు కూడా మర్చిపోయింది. తాను చేసిన పొరపాటు తెలుసుకోవటం వివేకవంతుల లక్షణం. గ్రహించిన తరువాత స్వామికి సర్వాత్మనా శరణు పొందటం ప్రపన్నుల పద్ధతి. పొరపాటు వేరుగా గుర్తుండక శరణాగతిలో కరిగిపోతుంది. ఇట్లా విన్నవించిన గోద రంగనాథుడి హృదయంలో అన్ని సౌఖ్యాలు అనుభవిస్తారే రాత్రంతా గడిపింది. అట్లాంటి 29వ రేయి సిరులు భక్తుల హృదయాల్లో పొంగి పొర్లి రక్షించుగాక అంటున్నారు. మన రికార్డింగ్ నెంబర్ 29 అయిపోయింది.